మాస్టర్ జ్వాలాగురు మహర్షి గారు ఇచ్చిన ట్రెటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ మనం చాలా డీటెయిల్డ్గా కొన్ని నెలల పాటు చెప్పుకున్నాం. వాటిల్లో సూత్రాలు ఉన్నాయి. అసలు ఎలాగ వైట్ మ్యాజిక్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచ శాంతి కోసం, విశ్వ కళ్యాణం కోసం గురుదేవ పరమ పూజ్య గురుదేవులు ఇచ్చిన ఒక సంకల్పం ఉంది. వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం, దుష్ప్రవృత్తుల నిర్మూలనార్థం, సత్ప్రవృత్తుల సంవర్ధనార్థం, అలాగే అసతోమా సద్గమయ తమసోమా మృత్యోర్మ అమృతంగ, అలాగే ఎక్కడెక్కడ అవ్యవస్థిత ఉందో అక్కడక్కడల్లా సువ్యవస్థిత ఏర్పడాలి, ఎక్కడెక్కడ అనార్గనైజేషన్ ఉందో అక్కడక్కడల్లా ఆర్గనైజేషన్ కావాలి. ఇవన్నీ కూడా మానసిక రూపాలని తయారు చేసే శక్తి గల విషయాలన్నమాట. అంటే మనం మానసిక రూపాలను తయారు చేస్తాం, అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది? ఊరికే స్వస్తి ప్రజాభ్యం అంటే ఏమవుతుందండి అంటే ఒక రకమైన రూపాలు తయారవుతుంటాయి. థాట్ ఫామ్స్ అంటారు ఇంగ్లీష్లో. మనకు తేజ సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా పెట్టింది, మీరు చూసుకోవచ్చు. ఒక ఆలోచన వస్తే ఎలాంటి రూపం ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈకే మాస్టర్ అమెరికా అటు వెళ్ళారు, సారీ అమెరికా కాదు యూరోపియన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ కాలభైరవాష్టకం, కాలభైరవుడికి సంబంధించింది చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న సైంటిఫిక్ ఆపరేటస్ తోటి ఆ సౌండ్ని ఒక ఇమేజ్గా మార్చడం అనే ప్రక్రియని చేశారు వాళ్ళు. చేస్తే అచ్చు ఒక కుక్కలాగా వచ్చింది స్క్రీన్ మీద. మన వాళ్ళు కాలభైరవుడు అని చెప్పి ఆ కుక్కనే, మనం కాశీ వెళ్ళామనుకోండి కుక్కే కనిపిస్తుంది అక్కడ. అంటే కుక్క తక్కువగా చూడకూడదు మన కుక్కని. అలాగే స్వామి దత్తాత్రేయ స్వామి చుట్టూ నాలుగు కుక్కలు ఎప్పుడూ ఉంటాయి. అలాగే సింహ రాశిలో పుట్టిన వాళ్ళు, సింహ లగ్నం, అలాగే సింహ రాశిలో సూర్యుడు ఉండగా ఆగస్టు నెలలో, ఆగస్టు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు పుట్టిన వాళ్ళకి సింహంలో సూర్యుడు ఉంటాడు. వాళ్ళు గనక నిజమైన సాధన కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళ చుట్టూ కుక్కలు తిరుగుతాయని చెప్తారు. కుక్కలు తోలినపోవు పక్కకి, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి కుక్కలు. అలాగే లలితా సహస్రనామంలో ఒక చోట చెప్తారు మా శ్రీకే గారు, ఆ మంత్రాలు చేస్తే ఆ సాధకుడి చుట్టూ పాములు చుట్టుకుంటాయి. శివుడికి ఎలాగైతే మెడలో పాములు చుట్టుకున్నాయో అలా వాడి దగ్గరికి పాములు వస్తాయి. ఎలాగ వస్తాయి ఆ మంత్రం ఏంటి అనేవి చెప్పలేదు అక్కడ. అది మనం గట్టిగా లలితా సహస్రనామాలు చదివితే మనకు అర్థం అవుతుంది. ఎవరు మెడలో పాములు ఉంటాయి, ఎవరు పాము మీద పడుకుంటాడు, అలాంటి మానసిక స్థితి మనకు వస్తుంది అన్నమాట. శివుడు ఏం చేస్తాడు, లోకంలో ఉన్న కష్టాలన్నిటికీ పెద్ద కష్టం ఏంటంటే ఆ అగ్ని, దాని ఏమంటారు, విషం, ఆ కాలకోట విషాన్నే తను మింగి ఇలాగ గొంతులో పెట్టుకుంటాడు. ఆ రకంగా ఈ లోకల బాధలన్నీ ఎవరైతే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు శివుడే. అలాంటి వాళ్ళ మానసిక స్థితి ఉండి ఆ నామం చేస్తే అప్పుడు నిజంగా పాములు మన చుట్టూ చుట్టుకుంటాయి. అవి ఆ మానసిక స్థితి లేకుండా ఊరికి సరదాగా చేసి చూస్తే ఏవి రాదు. అంటే ఏ సాధనైనా సరే మొదట ఉండాల్సింది ఏమిటి అంటే ఆ మానసిక స్థితి ఉండాలి. లక్ష్మి ఎవరి దగ్గరికి వస్తుంది, మనం టీవీల్లో చూస్తున్నాం లక్ష్మి స్థిరంగా మీ ఇంట్లో ఉండిపోవాలంటే మీరేం చేయాలి, స్థిరంగా ఏమి ఉండిపోదు, ఆవిడ పేరే చెంచల. లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉండదు అనమాట, ఎప్పుడు వెళ్తూ ఉంటుంది అటు. ఎందుకంటే విష్ణు అంతటా కదులుతూ ఉంటాడు, అంతటా అన్ని పనులు చేస్తుంటాడు కాబట్టి ఆయనతో పాటు ఆయన శక్తి కూడా అంతటా అలా ప్రసరిస్తూ కదులుతూనే ఉంటుంది. ఎక్కడైనా సరే ఏ సాధనకైనా సరే ఫస్ట్ ఉండాల్సింది మానసిక స్థితి. ఆ మానసిక స్థితి లేకుండా మనం ఏ సాధన చేసినా, మాస్టర్కి ఇష్టమైన కథ మళ్ళీ చెప్పుకుందాం, తెడ్లు వేస్తూ ఉన్నారు పడవకి, కానీ పడవ ఎక్కడికి వెళ్ళలేదు. పొద్దున్న చూసుకునేసరికి ఎందుకు వెళ్ళలేదంటే పడవని ఒక స్తంభానికి వేసి కట్టేశారు, ఆ తాడు తిప్పలేదు కాబట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి తెల్లారులు అలా తెడ్లు వేస్తున్నా అక్కడే ఉంది. అలాగే మనం కూడా ఎన్ని గొప్ప సాధనలు ఇచ్చినా, మాస్టర్ ఇచ్చారు ఎన్నో సాధనలు, ఈ వింటున్న వాళ్ళకి ఆల్రెడీ ఆయన దగ్గర కూర్చుని నేర్చుకున్న వాళ్ళకి కూడా తెలుసు ఎంత విశిష్టమైనవో. అయినా సరే మన బండి కదలలేదంటే కారణం మనకెక్కడో ఒక చోట కట్టుబడి ఉన్నాము. మన భౌతిక దేహానికి సంబంధించిన వాటిల్లో కానీ, మన కోరికల సంబంధించిన వాటిలో కానీ, మన ఆలోచనలకు సంబంధించిన వాటిలో కానీ మనం ఇరుక్కుపోయాం అనమాట. ఆ ఇరుకు నుంచి బయటపడాలి. ఇప్పుడు మనం వైట్ మ్యాజిక్ చెప్పుకోవడంలో మన మానసిక స్థితి ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సందర్భంగా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మన మానసిక స్థితి ఎప్పుడు ఎలా ఉండాలి అనే దానికి ఒక మాట ఇచ్చారు మనకు విష్ణు సహస్రనామంలో. మొట్టమొదటిది ఏంటంటే విశ్వం విష్ణు, విశ్వము విష్ణు. విష్ణు అంటే అంతటా వ్యాపించినాడు కాబట్టి విశ్వం ఎక్కడుందంటే అంతటా వ్యాపించి ఉన్నదని సులభంగా అర్థం చేసుకోవాలి. అంతటా వ్యాపించి ఉంది అన్నప్పుడు అది మనుషుల్లోనూ ఉంది, జంతువుల్లోనూ ఉంది, వృక్షాల్లో ఉంది, ఖనిజాల్లో ఉంది, మనం అసహించుకునే జీవుల్లో కూడా ఉంటుంది, మనం ప్రేమించే వాళ్ళల్లో కూడా ఉంటుంది. కాబట్టి దానికి తరతమ భేదాలు లేవు. సూర్యకిరణాలు ఎలాగైతే గొప్పవాడి మీద పడతాయి, బీదవాడి మీద పడతాయి, ధనవంతుడి మీద పడతాయి, ఆరోగ్యవంతుడి మీద పడతాయి, కుష్ఠరోగి మీద కూడా పడతాయి, మంచి నీళ్ల మీద పడతాయి, గంగానది లాంటి పవిత్రమైన వాటి మీద పడతాయి, సముద్రం మీద పడతాయి, ఊరికి కాలువలో పడతాయి, ఇంకా చెత్త నీళ్ళల్లో కూడా పడతాయి. ఈ రకంగా సూర్యకిరణాలకి తరతమ భేదం లేకుండా అంతటా ఒకేలాగా ప్రసరిస్తాయో, అలాగే విశ్వం విష్ణువు అంటే ఈ విష్ణువు తరతమ భేదం లేకుండా అంతటా అన్నిట ఒక్కడే ఉన్నాడు అని మొట్టమొదటి దృఢంగా మనం మన మానసిక స్థితి తెచ్చుకోవాలి. మనం చూడలేదు కదా ఎలా తెచ్చుకుంటామండి అంటే ముందర తెచ్చుకుంటే అప్పుడు మనం మొదలు పెడితే అప్పుడు కనిపించడం మొదలు పెడతాడు. అందుకే మాస్టర్కి చాలా ఇష్టమైన పద్యం కూడా ఎప్పుడు కోట్ చేస్తుంటారు, ఫ్రీక్వెంట్లీ కోటెడ్, దానవాగ్రిని వింటే ఎందెందు కలడు చూచిన ఎందెందు వెనక్కి చూసినా అందందే కలడు దానవాగ్రిని వింటే. అంటే ఏం చేయాలి, ఫస్ట్ వినాలి. ఏం వినాలి? విశ్వం విష్ణువు, విష్ణువే అంతటా ఉన్నాడు, విశ్వం అంతటా ఉన్నది ఆయనే, విశ్వం ఆయనే. విశ్వం అంతటా ఉన్నాడు కాదు, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వము అనేది మొదట వినాలి. విన్న తర్వాత చూడాలి, జ్ఞాతం, జ్ఞాతం తర్వాత ద్రష్టం, తర్వాత ప్రవేశం. ఇది భగవద్గీతలో మాస్టర్ బాగా కోట్ చేసి ముఖ్యమైన స్టెప్స్ మూడు. జ్ఞాతం అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకుంటాం, మాస్టర్ చెప్తే కదా మనకు, నాకు తెలిసింది అలాగే మీకు తెలిసింది అలాగే మనం చెప్పుకుంటుంటే ఇంకోళ్ళు వింటారు, కాబట్టి తెలుసుకోవడం అనేది మొట్టమొదటి శ్రవణం ద్వారా వస్తుంది, అందుకని శ్రవణం. తర్వాత ద్రష్టం, దాన్ని చూడటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కాలేజీకి వెళ్ళాం అనుకోండి, మ్యాథమెటిక్స్ మొట్టమొదటి మనకు ఏ ఇంటూ బి ఈజ్వల్ టు ఏబి, లేకపోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇంకా ఏవో ఉంటాయి అలాగా. ఆ సూత్రాలన్నీ మొట్టమొదటి మనం వింటాం కదా, విన్న తర్వాత ఏం చేస్తాం, అవి అవునా కాదా అలాగే వస్తుందా రాదా లెక్క వేస్తే అని చెప్పి మనం దాన్ని వెరిఫై చేసుకుంటాం, చేసుకుంటాం. చేసుకుంటాం అంటే ఇప్పుడు ద్రష్టం చూస్తాం అనమాట, ఏదో మాస్టర్ చెప్పుకుంటూ వెళ్ళిపోయినది మాత్రం రైటా అంటే, అలాగే శాస్త్రం చెప్పినది గురువు చెప్పింది వాళ్ళు అబద్ధాలు చెప్పరు కానీ అది మన జ్ఞానంలోకి రావాలి కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ మాస్టర్ చెప్పేశారు కదా అంతా విష్ణం విష్ణువు, ఇంక మళ్ళీ మనకు తెలిసేది ఆయన చెప్పేశారు కదా అనకూడదు. మనలోకి ఆ జ్ఞానాన్ని అవతరింప చేసుకోవాలి. ఎవరింతటి వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే, మన కోసం ఇంకోళ్ళు చేసి పెట్టేది కాదు. ఎవరంతటా వాళ్ళు ఎవరంతటా వాళ్ళు కృషి చేసుకుని విన్నదానిని తెలుసుకున్న దానిని వాళ్ళ అనుభవంలోకి వచ్చేంత వరకు దాన్ని అలాగా ధ్యానం చేస్తూ ఉండాలి. జ్ఞాతం, ద్రష్టం, ఆ తర్వాత ప్రవేశం. ప్రవేశం అంటే దాంట్లో ప్రవేశించాలి. అంటే ఇప్పుడు ఓంకారం అన్నాం, ఓంకారం అంటే మాస్టర్ చెప్పారు ఎస్ఎస్ఎస్ మెడిటేషన్, సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం. దాంట్లో మొదట ఏం చేసాం, ఆయన చెప్పినంతా వినాలి. జ్ఞాతం, దానివల్ల జ్ఞాతం అంటే తెలుసుకోవటం అవుతుంది. తర్వాత ద్రష్టం, అప్పుడు మొదలు పెడతాం ఓంకారం అన్నమన్నారు. ఓకే, ఈ ఓంకారం అంటున్నప్పుడు ఆ చివరిలో స్లోగా తగ్గుతూ వస్తున్నప్పుడు ఇంకా మనం ఓంకారం ఉచ్చారణ చేయకుండా ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ మళ్ళీ ఓంకారం ఉచ్చారణ చేసే స్టేజ్ మధ్యలో కాస్త గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఏంటో పట్టుకోమన్నారు. ఓంకారం ఎక్కడ లైన్ అయిపోతుందో దాన్ని పట్టుకోవాలి. అది విన్నాం, విన్న తర్వాత దాన్ని చెయ్యాలి. చేస్తూ ఉంటే ద్రష్టం అనమాట. చేయగా చేయగా ఏమవుతుందంటే ఒక పాయింట్ తెలుస్తుంది మనకు, ఒక పాయింట్ దగ్గర ఓంకారం ఆగిపోయింది, అదే పాయింట్ దగ్గర మళ్ళీ ఓంకారం మొదలైంది. సో వీ గాట్ దట్ పాయింట్, అక్కడికి ద్రష్టం అంటే ఊరికే చూసాం. ఇప్పుడు ప్రవేశం, ప్రవేశం అంటే దాంట్లో ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఏంటి, ఇప్పుడు బయట ఎండలోంచి వచ్చామనుకోండి, లోపలికి రాగానే ఏసీ ఆన్ చేసుకుని, ఆల్రెడీ ఏసీ ఆన్ చేసి ఉంటే లోపలికి వెళ్ళాం కానీ ప్రవేశం లోపలికి వెళ్ళాం చల్లగా ఎంజాయ్ది అనుభవంలోకి వస్తుంది కదా. బయట ఎండ ఎలాగ అనుభవంలోకి వచ్చిందో లోపల చల్లదనం అలాగ ఏసీ ఎలా అనుభవంలోకి వస్తుంది. మొట్టమొదట మనకు జ్ఞాతం, ఎండగా ఉంది కాబట్టి ఇంటికి వెళ్తే చల్లగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఏసీ వేసుకోవాలి, అది జ్ఞాతం. ఆ తర్వాత ఇంటికి వచ్చి మనం ఏసీ వేసుకున్నాం అనుకోండి, ద్రష్టం ఆల్రెడీ వేసి ఉంది అనుకోండి, అప్పుడు కూడా ఏసీ వేసింది ఓకే అని వెళ్తూనే మనం ద్రష్టం ప్రవేశం రెండు ఒకసారి అయిపోతాయి, చల్లదనాన్ని అనుభవిస్తాం. అక్కడ ప్రవేశం అంటే అనుభవంలోకి వచ్చే స్థితి. ఆకలిస్తోంది, ఏమన్నా తింటే ఆకలి తీరుతుంది, దానివల్ల తృప్తి కలుగుతుంది అనే జ్ఞాతం, అనే జ్ఞానం ఉన్నది. అప్పుడు ఏం చేస్తాం, ద్రష్టం మనకు కావాల్సింది వెతుకుతాం, ఇది తిందాం అది తిందాం లేదా ఏదో ఒకటి తినేద్దాం. అప్పటి వరకు రెండో స్టెప్ అయింది. మూడోది ఏమిటి, మన కార్యక్రమం చేస్తాం, క్రియ తినడం అనే క్రియ చేస్తాం. చేయటం వల్ల మనకు అనుభవం వస్తుంది. ఏం అనుభవం వచ్చింది, ఆకలి తీరటం తృప్తి కలగటం అనేది వచ్చింది, అది ప్రవేశం. అలాగా ఈ ఆధ్యాత్మిక జగత్తులోకి మనం ప్రవేశించేటప్పుడు మనం ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. ఇవి తెలుసుకోవటానికి అన్ని రూపాల్లో అంతటా ఉన్నది విష్ణువు, విశ్వం విష్ణువు అని ఎవరైతే ప్రవేశం అంటే అనుభవంలోకి తెచ్చుకుంటారో, జ్ఞాతం విన్నారు, ద్రష్టం దాని గురించి సాధన చేశారు, ఆ తర్వాత ప్రవేశం ప్రవేశించారు, అలాంటి వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ చెప్తున్నారు. మనకు మాస్టర్ ఇచ్చిన సాందీపని గురుకులంలో ఒక కండిషన్ ఏంటంటే, ఎక్కడైతే ఒక పులి ఆవు కలిసిమెలిసి జీవించగలవో, ఎక్కడైతే పరస్పర వైషమ్యాలు లేని ఆశ్రమ వాతావరణం ఉంటుందో అది నేను కోరుకుంటున్నాను అంటే, అలాంటి వాతావరణం ఎక్కడొస్తుందో ఇవాళ చెప్పుకుంటున్నాం మనం. ఎక్కడుంటుందంటే అది అహింస ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. అహింస అంటే మనకు హింస చేయకుండా ఉంటాం అని మన అర్థం. కానీ ఆ హింస చేయకుండా ఉండటం అనే దాంట్లో చాలా ఉంది. అదేంటంటే సర్వే సర్వత్ర అంటే అంతటా ప్రతి అణువులోనూ ఎక్కడైనా సరే సృష్టి మొత్తంలో ఉన్నది ఒకడే, ఆ ఒకడు నేను. ఈ నేను అంటే అర్థం ఇండివిజువల్ కాదు, నేను అని ఒక స్థితి. మనకు పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మ సృష్టించాలి అని సంకల్పించాడు. అక్కడ దాని నుంచి మహత్ అనేది వస్తుంది. మహత్ అంటే ఈ మొత్తాన్ని ఏదైతే అంతటికి మూలమైన ఒక సంకల్పం తర్వాత వచ్చే శక్తి దాన్ని మహత్ అంటాం, మహర్లోకం అంటాం. అక్కడి నుంచి అహంకారం వస్తుంది, ఆ తర్వాత ఒక్కొక్కటి తయారవుతాయి. ఆ మహర్లోకంలో మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడేమవుతుందంటే ఇవి ఉన్నదంతా నేను అని జ్ఞానం కలుగుతుంది. అంటే ఏం చేయాలి, ఈరోజు ధ్యానం చేసుకురాలి. ఈ సర్వే సర్వత్రా నేనున్నాను అనే రియలైజేషన్ ఎవరైతే కలుగుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే, అంతటా ఉన్నది తానే కాబట్టి దాన్ని చంపాలని దీన్ని బాధించాలని అనుకోరు. కాబట్టి న్యాచురల్గా అహింస వాళ్ళకి వచ్చేస్తుంది. ఆత్మగా జీవించే వాళ్ళు, వాళ్ళు ఆత్మగా జీవిస్తారు, శరీరంగా ఒక వ్యక్తిగా కాదు ఆత్మగా జీవిస్తారు. ఆత్మకి సొంత పనులు అంటూ ఉండవు, గురువుల పనులే ఉంటాయి. పరమాత్మ ఆలోచన ఏదైతే ఉందో అదే వాళ్ళ ఆలోచన ఉంటుంది, అలాంటి జీవితం ఉంటుంది. అలాగే ప్రేమయే వాళ్ళ స్వరూపంగా ఉంటుంది. వాళ్ళకు ప్రేమించుకోవటం, అందరినీ కలుపుకుని వెళ్ళటం, ఎవరిని వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు కాదు అనే భేదభావం లేకుండా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అన్ని రూపాలు, అన్ని రూపాలు మామూలుగా చూస్తే ఇప్పుడు మనం స్కైప్లో ఎంతమంది వచ్చామో 17 మంది వచ్చాం, ఎన్నో రూపాలు కనిపిస్తున్నాయి. కానీ ఎవరికైతే ఈ అహింస అనేది వాడి స్వతసిద్ధమైపోయిందో, ఎవరైతే అంతటా నేనున్నాననే జ్ఞానం కలిగాడో వాడికి ఇన్ని విడివిడిగా రూపాలు కనిపిస్తున్నా వీటిలన్నింటిలోనూ ఒకడే ఉన్నాడు అనే దృష్టి కూడా చెదరకుండా ఉంటుంది. ఈ అన్ని రూపాల్లో ఉన్న వెనకాల దాక్కున్న వాడు ఆ శరీరంలో దాక్కున్న వెలుగును చూస్తాడు. ఆ వెలుగు అనంతుణ్ణి అంటే ఇన్ఫినిట్, చెప్పడం ఎంత అని, అలాంటి ఆ అనంతుణ్ణి వ్యక్తం చేస్తున్న రూపాలు ఇవి అని గుర్తుపట్టుకుంటాడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చిన వాళ్ళు న్యాచురల్గా అహింసలో ఉంటారు. వాళ్ళు అహింస పరమో ధర్మ అని చెప్పింది ఇక్కడ. కానీ మరి ఇవన్నీ మాకు లేదు కదా, మేము ఇప్పుడు పాటించడానికి ఎలాగా అని భయపడక్కర్లేదు. మనకు దానికి ఇంకో కొంచెం ఫిజికల్ ప్లేన్లో కొన్ని ఇచ్చారు. అదేంటంటే ఎవరిని జడ్జి చేయకు. యేసుక్రీస్తు ఏమంటాడంటే, జడ్జ్ నాట్, ఏ విల్ బి జడ్జ్. నువ్వు ఇంకొకరిని జడ్జి చేయడం మొదలెట్టామంటే నిన్ను జడ్జి చేస్తావు, జాగ్రత్త అంటాడు. కాబట్టి ఇంకొకళ్ళ స్థితిగతుల్ని, ఇంకొకళ్ళ సాధనా విధానాలని, ఇంకొకళ్ళ స్టేచర్ని మనం ఎప్పుడు కూడా బేరీజ్ వేయకూడదు, మన సంగతి చూసుకోవాలి. అలాగే వాక్ సంయమనం బాగా పాటించాలి. వాక్ అంటే మనకు మాస్టర్ చెప్తారు, అంటే గ్యాస్ అయిపోతుంది లేకపోతే ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది, వీటిని ఎలా సేవ్ చేసుకుందామని చూసుకుంటారు తప్ప మీకున్న వాక్ శక్తిని వేస్ట్ చేసుకుంటున్నామని ఎందుకు గ్రహించరు, జాగ్రత్తగా వాడండి వాక్కుని అంటారు. అందుకని వాక్ సంయమనం చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ పూర్వీకులు ఏం చెప్పారు అంటే, అదే మాస్టర్ కూడా లేఖామాలలో చెప్పారు, రోజు వారంలో 1 గంట మౌనం పాటించండి, 1 గంట చరిత్ర పారాయణ చేయండి, గురు చరిత్ర పారాయణ కానీ ఎవరైనా మహాత్ముల జీవిత చరిత్రలు పారాయణ చేయండి అని చెప్పారు. ఇవన్నీ ఎందుకంటే వాక్ సంయమనం తెచ్చుకోవడానికి. అలాగే ఏదో ఒక ఆవేశంతో అదాటుగా పనిచేయడం, ఏదో చెయ్యాలనిపించిందండి, 100,000 యజ్ఞగుండాలు పెట్టి చేసేస్తాం, ఆ తర్వాత ఇంకెప్పటికీ ఏమీ చేయరు, అలా ఉండకూడదు. ఎఫర్ట్ ఎలా ఉండాలంటే కంటిన్యూస్గా ఉండాలి ఎఫర్ట్. అది ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్డ్గా చేయడం అనేది ఉండాలి. అలా ఉండటంతో పాటు సంపూర్ణంగా నాన్ క్రిటికల్ స్పిరిట్, మనకు ఎవరిని ఎక్కడ ఏ సందర్భంలో కూడా విమర్శించకూడదు అనే దృష్టి చెదరకుండా ఉండాలి. అలా ఉంటూ మనం మన దివ్య ప్రణాళికలో పనిచేయాలి. మన దృష్టి ఎప్పుడు దేని మీద ఉండాలంటే కాన్సన్ట్రేట్ ఆల్వేజ్ ఆన్ ది ప్లాన్. మనకు ఒక ప్రణాళిక ఉన్నది అని ఎప్పుడు గుర్తుండాలి. అందుకని గురువు గారు ఏం చేసేవారు, పరమపూజ్య గురుదేవులు ఇలాగా గోడకు అతికించే స్టిక్కర్ చేశారు, గోలియే దీవారం అనుకుంటాను హిందీలో మాట. ఆ గోడకు అతికించిన స్టిక్కర్స్ లేదా తలుపుకి అతికించుకునే స్టిక్కర్స్ అవన్నీ పంపించేవారు. పంపిస్తే అది మనం చూసామనుకోండి వెంటనే మనకు మనం మారితే యుగం మారుతుంది అనే ఒక స్టిక్కర్, లేదా 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనే ఒక స్టిక్కర్, ఇలాగ ఉన్న స్టిక్కర్లు ఎలా ఉంటాయో అలాగే మనం కూడా మనకు ఇచ్చిన ప్రణాళిక ఏంటి అసలు, ఆ ప్రణాళిక మర్చిపోకుండా ఎప్పుడు ఎదురుగుండా కనిపించేట్టుగా ఒక స్టిక్కర్ మన తలుపుకో, లేదా మన రైటింగ్ ప్యాడ్కో, లేదా మన ల్యాప్టాప్లో స్క్రీన్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ మీద అలా డిస్ప్లే అయ్యేటట్టు అలా చూసుకుంటూ ఉండగా అలా కనిపించేటట్టుగా పెట్టుకుంటే నిత్యం దాని మీద దృష్టి ఉంటుంది. అలాగే ఎప్పుడు మనం రోజులో ఇన్ని గంటలు ఆ ప్లాన్ని ఎలాగ అడ్వాన్స్ చేయాలి, ఆ ప్లాన్ ఎలాగ మనం మెటీరియలైజ్ చేయాలి, వ్యక్తీకరించాలి అనే దాని మీద ఆలోచన చేస్తూ ఉండాలి. గ్రూప్ చేస్తూ ఉండాలి, ఇండివిజువల్గా చేసుకుంటూ ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. ఇలాగ చేసుకుంటూ ఉంటా మైండ్ మెంటల్ మేకప్ ఉన్న వాళ్ళకి ఈ వైట్ మ్యాజిక్ రూల్స్ బాగా అర్థమవుతాయి. అంతేగాని ఊరికి సరదాగా వింటే ఏం అర్థం కావు, టైం వేస్ట్. దీంట్లో మొదటి రూల్ ఏం చెప్తుందంటే, జ్వాలకుల మహర్షి ఏం చెప్తున్నారంటే, ద సోలార్ ఏంజిల్ కలెక్ట్స్ హిమ్సెల్ఫ్, స్కాటర్స్ నాట్ హిజ్ ఫోర్స్, బట్ ఇన్ మెడిటేషన్ డీప్ కమ్యూనికేట్స్ విత్ హిజ్ రిఫ్లెక్షన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే పదాలు. ఫస్ట్ది ఏంటంటే ద సోలార్ ఏంజిల్ కలెక్ట్స్ హిమ్సెల్ఫ్. సోలార్ ఏంజిల్ అంటే జీవుడు. సూర్యుడి యొక్క ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే జీవుడిగా ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ కూడా సూర్య ప్రజ్ఞ ఉంటుంది, ఇంకోటి కాదు. సూర్యుడు ఎవడుంటాడు, పరమాత్మే ఉంటాడు. కాబట్టి పరమాత్మే సూర్యుడిగా అక్కడ మనకు వ్యక్తం అవుతున్నాడు. ఆ సూర్యుడి నుంచి వచ్చే ప్రజ్ఞ మనిషిలో కూడా జీవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రతి జీవి కూడా సూర్యుడి యొక్క అంశ, ప్రతి జీవుడు సూర్యుడి యొక్క ప్రజ్ఞ, ప్రతి జీవుడిలో ఉన్నది సూర్యుడి ప్రజ్ఞ. ఆ సోలార్ ఏంజిల్ ఏం చేస్తుందంటే కలెక్ట్స్ హిమ్సెల్ఫ్. కలెక్షన్ అంటే ఏంటి, ఒక చోటకి తెచ్చుకుంటుంది. ఏం తెచ్చుకుంటుంది, వాడి శక్తుల్ని చెల్లా చెదురు అవ్వకుండా. ఎలా చెల్లా చెదురు అవుతాయి, మనకు అసలు ఇంద్రియాలు ఎందుకు ఇచ్చారంటే, కళ్ళు ఎందుకు ఇచ్చారంటే చూడటానికి ఇచ్చారు. మనం చూస్తున్నాం కరెక్ట్, కానీ దేని చూడటానికి ఇచ్చారు అంటే, నీ చుట్టూ ఉన్న ఇన్ని రూపాల్లో విశ్వం విష్ణువు, ఈ విశ్వంలో అంతా విశ్వంగా పరమాత్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, ఆయన చూడు అని ఇచ్చాడు కళ్ళు. మనం ఏం చూస్తున్నాం, పరమాత్మను చూడట్లేదు. పరమాత్మ ఏ తొడుగు తొడుక్కున్నాడు ఆ చొక్కాని, ఆ శరీరాన్ని చూస్తున్నాం, పరమాత్మను చూడట్లేదు. ఎందుకు ఇచ్చాడు చెవులు అంటే, పరమాత్మను వినమని ఇచ్చాడు. మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైన వింటాం, మనకి ఇష్టం కానివి కూడా వింటాం. ఇష్టం కాని విని కోపం, తాపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, కామం, క్రోధం ఇలాంటివన్నీ తెచ్చుకోడు. కానీ భగవంతుడు ఏమి కోరుకుంటున్నాడో వాడి మాటల ద్వారా, అవతల వాడి మాటల ద్వారా చెప్తాట, చెప్తే అవి వినాలట. ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ కొంచెం సటిల్గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మనిషికి అవసరాలు కొన్ని ఉంటాయి, కోరికలు కొన్ని ఉంటాయి. ఎవరైనా వాళ్ళ అవసరం గురించి చెప్తుంటే అది అవతల వాడిలోంచి భగవంతుడు చెప్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అవతల వాడి కోరికలు ఇప్పుడు గురువు గారి దగ్గరకు లేదా మాస్టర్ దగ్గరకు వచ్చి బోల్డ్ కోరికలు చెప్తుంటారు అనుకోండి, ఆ కోరికలు వాళ్ళన్నీ విని పోల్లే పాపం అని చెప్పి అయ్యేటట్టు చేస్తారు. కానీ నిజంగా వాళ్ళు ఆ పని చేయరు. వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళలో ఉన్న అవసరం ఏంటి గుర్తిస్తారు, కోరికను కాదు. వాట్ ఆర్ ద నెసెసిటీస్, రామకృష్ణ పరమహంస గారు వివేకానందుడికి అదే అంటారు. వాళ్ళ నుంచి నీ నెసెసిటీస్ అన్ని నేను చూస్తాలే, వెళ్ళు భయపడకు, దారిద్ర్య స్థితిలో వచ్చి మీరు కొంచెం బయటపడతారు. కాబట్టి ఆ స్థితిలో వాళ్ళకి తినడానికి తిండి వచ్చేట్టు, కట్టుకోవడానికి బట్ట వచ్చేట్టు, ఉండడానికి ఇల్లు ఉండేటట్టు చూశారు ఆయన. అవి అవసరాలు, నెసెసిటీస్, అవి కోరికలు కాదు. తినటం అనేది కోరిక కాదు, బట్టకాలు కాబట్టి తినాలి. అలాగే ఒంటికి బట్ట కప్పుకోవాలి కాబట్టి బట్ట కావాలి, అంతేగాని ఫ్యాషన్ షో కాదు. అలాగే ఇల్లు, పెద్ద భవంతి ఏమి అడగలేదు, మామూలుగా ఉండటానికి ఎండ నుంచి వాన నుంచి రక్షణ కోసం గురువు ఇచ్చాడు. ఇలాగా గురువులు ఎప్పుడు కూడా వాళ్ళ మన గురువులు ఎప్పుడు కూడా వారి చుట్టూ వాళ్ళ ఆశ్రితుల యొక్క అవసరాలని తీరుస్తారు, కోరికలను కాదు. కాబట్టి కోరికలు కోరకండి అని కొందరు డైరెక్ట్గా చెప్తారు. కానీ షిరిడి సాయిబాబా ఏం చెప్పారు, కోరుకోండి మీకు కావాల్సినవి నేను ఇస్తాను, ఎవరు అడ్డగించకండి వాళ్ళని అని కూడా చెప్తారు. ఈ రకంగా స్కాటర్స్ నాట్ హిస్ ఫోర్స్. ఇది మనం సోలార్ ఏంజిల్ అంటే జీవాత్మ అతని శక్తిని ఎలాగా స్కాటర్ చేయటం అంటే వివిధ మార్గాల్లోకి వాటిని మళ్లించడం. ఇప్పుడు చేతిలో పంచదార ఉందనుకోండి, ఇలా వదిలేసాం, వదిలేస్తే ఆవిడ నేల మీద పడి రవ్వ అణువులన్నీ అటు ఇటు ఇటు పోతాయి, అన్ని అలాగ స్కాటర్ అయిపోతాయి. ఇప్పుడు భూతద్దం ఉంది, భూతద్దం ఇలా ఎండలో పెట్టాం, అప్పుడు ఏమవుతుంది, విడివిడిగా ఉన్న సూర్యకిరణాలన్నీ ఒక్క చోటకు వచ్చి మనం ఫోకల్ పాయింట్ అడ్జస్ట్ చేస్తే కరెక్ట్గా ఒక చోట పడి అక్కడ ఏమైనా కాగితం పెడితే కాలుతుంది. అది కలెక్ట్స్ హిమ్సెల్ఫ్ ఇక్కడ, ఆ పైదేమో స్కాటర్స్ అన్నమాట. మనస్సు ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా జీవుడు బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈ స్కాటర్స్ అప్పుడేం చేయాలి, ఇంద్రియాల్లోకి వెళ్ళిపోతున్న మనస్సును వెనక్కి తీసుకురావాలి, వెనక్కి తీసుకొచ్చి ఒక చోటకు తీసుకురావాలి. అప్పుడు కలెక్ట్స్ హిమ్సెల్ఫ్, ఈ స్కాటర్స్ నాట్ హిస్ ఫోర్స్ బట్ ఇన్ మెడిటేషన్ డీప్. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళాలి, మొట్టమొదటి ఏం చేయాలి, ఇంద్రియాలని తన అధీనంలోకి తెచ్చుకోవాలి. మొట్టమొదటి కళ్ళు మూసుకుంటే చాలా వరకు చాలా పోతాయి. కళ్ళకిను అన్ని పోవడానికి కారణం ఏంటంటే మనసు ఎలా ఉంటే కళ్ళు అలా ఉంటాయి. మనస్సు అస్తవ్యస్తంగా ఉందనుకోండి కళ్ళు ఇళ్ళ కదిలిపోతూ ఉంటాయి. భయం ఉందనుకోండి కళ్ళల్లో చూడంగానే అర్థమైపోతుంది అవతలవాడు భయపడుతున్నాడు. బాగా ఆలోచిస్తున్నాడు అనుకోండి చూడంగానే కళ్ళు ఆలోచిస్తున్నాడని తెలిసిపోతుంది, నోరుతో చెప్పక్కర్లేదు. ఇంకెక్కడ చూసినా అర్థం కాదు, మళ్ళీ కాళ్ళు చేతులు తలకాయ ఇంకెక్కడ చూసినా అర్థం కానిది ఒక్క కళ్ళ ద్వారా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే కళ్ళకి మనసుకి ఆ రిలేషన్ ఉన్నది. అందుకని మొదట కళ్ళు మూసేసుకున్నామంటే మనసు కూడా మూసేసుకున్నట్లు లెక్క. అందుకని చాలా చాలా ఈ ఆధ్యాత్మిక స్కూల్స్ అన్నింటిలో కూడా ధ్యానం అంటే ఫస్ట్ కళ్ళు మూసుకోనే చెప్తారు. కానీ కళ్ళు తెరుచుకుని కూడా చేసే ధ్యానం ఉన్నది, అది ప్రస్తుతం మనకు అనవసరం. కళ్ళు తెరుచుకుని ధ్యానం చేయడం అంటే ఏంటి, అంతా భగవంతుడని మళ్ళీ మళ్ళీ అనుకోవటమే, అది పెద్ద కష్టమైన విషయం కాదు, చాలా సులభం. కానీ కళ్ళు తెరిచినప్పుడు మనం చూడదలుచుకుంది కనిపిస్తుంది, అది డేంజర్. కళ్ళు మూసుకుంటే మనసు కూడా మూసుకుంటుంది, అప్పుడు గురువు చెప్పింది వింటుంది మనస్సు. కళ్ళు తెరుచుకున్నంత వరకు కష్టం కొంచెం. ఇన్ మెడిటేషన్ డీప్ కమ్యూనికేట్స్ విత్ హిస్ రిఫ్లెక్షన్. ఈ డీప్ మెడిటేషన్ అన్నారు ఇక్కడ, అంతేగాని ఒట్టి మెడిటేషన్ కాదు. ఇన్ డీప్ మెడిటేషన్, ఇన్ మెడిటేషన్ డీప్ కమ్యూనికేట్స్ విత్ హిస్ రిఫ్లెక్షన్. ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే శరీరం. జీవుడు తన శక్తిని చెల్లా చెదురు కాకుండా ఒక చోటకి తెచ్చుకొని ధ్యానంలో తీవ్రమైన ఒక రకమైన డీప్ అంటే ఏం చెప్తాం, గాఢమైన ధ్యానంలో ఈ శరీరంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అంటే ఇక్కడ మనకు ఒక ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవాత్మకి శరీరానికి సంబంధం లేదు మామూలుగా అయితే. మరి ఎలా ఎవడ నడుపుతున్నాడు ఇక్కడ, ఇంకొంచెం వెనక్కి వెళ్తే మనకు ఉపనిషత్తులో ఒకటి ఉంటుంది, ఈ శరీరం ఒక వృక్షంతో సమానం, ఈ వృక్షం మీద రెండు పెట్టలు ఉన్నాయి, ఒక పెట్ట చూస్తూ ఉంటుంది ఇంకొక పెట్ట తింటూ ఉంటుంది పళ్ళు. ఆ రెండో పెట్ట ఏదైతే ఉందో పళ్ళు తినే పెట్ట, అదేం చేస్తుందంటే ఈ ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి అక్కడ ఉన్న అన్నింటినీ అనుభవిస్తూ ఉంటుంది అనమాట. అది ఒక పెట్ట. అసలు పెట్ట ఏం చేస్తుంది, సాక్షి ఎప్పుడు చూస్తుంది. ఇప్పుడు సాధన ఎవరు చేయాలి, ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడు వీడు, ఈ పక్షి ఏదైతే ఉందో బయటికి వెళ్ళి పళ్ళు తినే పక్షి ఏదైతే ఉందో అదే మానేసి అసలు పక్షితో పాటు అది ఒకటై ఉండాలి. అందుకని అసలు వాడికి శరీరానికి మధ్యలో ఒక కనెక్షన్ ఏర్పడాలి అని తెలుస్తుంది దీనివల్ల. అసలు వాడికి దీనికంటే మనకు ఇంగ్లీష్లో హయ్యర్ సెల్ఫ్ అని అంటారు, లేకపోతే సోల్ అంటారు, లేకపోతే బుద్ధి అంటారు, దానికి ఇంకో పేరు ఆత్మ అనే కూడా అంటారు. బుద్ధి ఆత్మ రెండు ఒకటి కాదు, కానీ బుద్ధి ఏమో ఆత్మకి శరీరం లాంటిది. అందుకని ఆ ఆత్మ ఈ భౌతిక శరీరంలో ఉన్న మెదడుకి అంటే బ్రెయిన్ సెల్స్కి మనస్సు ద్వారా సంబంధం ఏర్పరచుకోవాలి. అది మెడిటేషన్లో జరగాల్సిన కార్యక్రమం. అంటే నేను అని పేరు పెట్టుకున్న సీతారాం కాకుండా నేను, నాకు ఒక శరీరం ఉంది నేనున్నాను, ఆ నేను అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ నేను ఈ శరీరంలో ఉన్న బ్రెయిన్ సెల్స్ తోటి సంబంధం ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకుని ఏం చేస్తాడు, ఏ దివ్య ప్రణాళిక అయితే చెప్పారో ఆ దివ్య ప్రణాళికని బ్రెయిన్ సెల్స్ మీద అర్థమయ్యేటట్టుగా ఇంపోజ్ చేస్తాడు, ఆ జ్ఞానం వచ్చేట్టు చేస్తాడు అనమాట. ఇప్పుడు లైట్ వేసాం తోట, లైట్ వేయగానే అక్కడ ఏమున్నాయో కనిపిస్తాయి. అలాగా ఆ ఆత్మ వెలుగు మన మనస్సు ద్వారా ఈ బ్రెయిన్ సెల్స్ మీద పడాలి. పడినప్పుడు ఈ దేహం పూర్తిగా ఒక భ్రమలోంచి బయటపడుతుంది. భ్రమలోంచి బయటపడి దివ్య ప్రణాళిక ఒకటి ఉన్నదనే జ్ఞానంతో ఆ ప్రణాళికలో తన జీవితాన్ని సమర్పించుకునే స్థితికి తయారవుతుంది. దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు వాడు మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే రెండు నేనులు ఉన్నాయి అని మొదట తెలియాలి. ఒకటి భ్రాంతి నేను, ఇల్యూజరీ సెల్ఫ్, ఇంకొకటి రియల్ సెల్ఫ్. రియల్ సెల్ఫ్ నేను, అసలైన నేను ఒకటి, భ్రాంతి నేను ఒకటి. భ్రాంతి నేను ఎప్పుడు మనస్సు, అసలు నేను ఎప్పుడు నేను, అది హృదయంలో ఉంటుంది. భ్రాంతి నేను మెదడులో ఉంటుంది, అంటే మనస్సు అనమాట. మనస్సు మనం మామూలుగా ఏమనుకుంటాం, మనకు వచ్చే కోరికలే, మనకు వచ్చే ఆలోచనలే, మనకున్న అవసరాలే మనం నేను అనుకుంటాం తప్ప అసలు నేను గురించి మనకు తెలియదు. అసలు నేను తెలియాలంటే బాగా సాధన చేసుకోవాలి. సాధన చేసుకుంటే అసలు నేనంటే ఓహో ఉన్నదంతా నేనే జ్ఞానం వస్తుంది. ఇది తెలియాలంటే భ్రాంతి నేను అనేది ఒకటి ఉన్నది, అసలు నేను ఉన్నది, అసలు నేను అనేది ఒకటి ఉన్నది అనే రెండు నేనులు ఉన్నాయి. దీంట్లో భ్రాంతి నేను పోయి అసలు నేను అంటే ఏంటి, ఒక దీపం వెలిగించాం, కింద ఒక అద్దం లాంటిది పెట్టాం, అప్పుడు ఏమైంది, అసలు దీపం ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇమేజ్ ఉంటుంది, అంటే దాని యొక్క రిఫ్లెక్షన్ లేకపోతే ఏంటి, అద్దంలో ప్రతిబింబం ఉంటుంది. ఎప్పుడైతే అద్దం తీసేసాం ప్రతిబింబం పోయి దీపం ఒకటే ఉంటుంది కదా. అలాగా అసలు నేను, భ్రాంతి నేను రెండు ఉంటాయి. ఆ భ్రాంతి నేను ఎలాగ పోతుంది, అర్థం తీసేస్తే ఎలాగైతే ప్రతిబింబం పోయిందో అసలు దీపం మిగిలిందో అలాగ మనం ద్వంద్వాతీత స్థితి అనేది ఏదైతే ఉందో అది సాధిస్తే అసలు నేను తెలుస్తుంది. దానికి సాధన కూడా ఇచ్చారు, ఊరికే ద్వంద్వాతీత స్థితి నేర్చుకొని సాధన చేయటం వల్ల అసలు నేను అంటే ఏమిటో తెలుస్తుంది. ద్వంద్వాలు అంటే ఏంటి, శీత ఉష్ణాలు అంటే చలి ఎండ, సుఖ దుఃఖాలు అంటే సుఖం అంటే మీకు తెలుసు, దుఃఖం అంటే తెలుసు, అలాగే జయము అపజయము అవి కూడా మీకు తెలుసు, గెలవటం ఓడిపోవడం, అలాగే మానము అవమానం. మానం అంటే పొగట్టం, అబ్బా మీరంతటి వాళ్ళు లేరండి అండి, ఇంకొకడు అవమానం, అందరి ముందు మనల్ని హేళన చేయటం, అందరి ముందు మనల్ని తిట్టడం, అందరి ముందు మనల్ని తీసిపారేయడం, ఇలాంటివి చేయటం అవమానం. ఇలాంటి చేయటం వల్ల వీటికి వాటికి అతీతంగా ఉండగలిగిన స్థితి ఉంటే అప్పుడు మనం మనస్సు అనే దాంట్లో ఉండవు, కోరికలు అనే దాంట్లో ఉండవు, మనలో మనం ఉంటాం. ఆ ద్వంద్వాతీత స్థితిని సాధించాలి, సాధించడానికి సాధన చేసుకోవాలి. ద్వంద్వాతీత స్థితి సాధన చేసుకుంటే అసలు నేను భ్రాంతి నేను అనేది తేడా తెలుస్తుంది. తర్వాత మాస్టర్ జ్వాలాకూలు గారు ఒక మాట చెప్తున్నారు, ఈ సూత్రాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే మీరందరికీ కూడా ఎన్నో జన్మలు గడిచాయి, ఎన్నో జన్మలు ఈ కోరికల్లో మీకున్న ఆకాంక్షలు అంటే అంబిషన్స్, అంతటి వాడిని అవ్వాలి, ఇంతటి వాడిని అవ్వాలి, ఈ ప్రపంచం మొత్తానికి నేను చక్రవర్తిని అవ్వాలి, లేకపోతే ఈ దేశానందరికీ నేను ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే రాష్ట్రపతి అవ్వాలి, లేదా ఇంకో రకం, లేదా నేను నా అంటే అందగాడు ఈ ప్రపంచంలో ఇంకోటి లేడు, లేకపోతే నేను అమరుండి అయిపోవాలి, అందరూ నాకు దాసోహనాలు, ఇలాంటి రకరకాలు ఇవన్నీ కూడా ఎన్నో జన్మల నుంచి మీరు సాధిస్తూనే ఉన్నారు. వాటిని ఏదో రకంగా సఫలమయ్యారా లేదా అనేది వేరే విషయం. ఈ పాటికి మీకు అసలు జీవితం అంటే ఏంటో, శాశ్వతమైన విలువలు అంటే ఏంటో తెలిసే ఉండాలి, సనాతన ధర్మం అంటే ఏంటో తెలిసి ఉండాలి. వాటి కోసం మీరు జీవించాలి తప్ప ఇప్పటికైనా ఈ మీ భౌతిక జీవితాల సుఖ సంతోషాల కోసం కాకుండా శాశ్వత సత్యాలు ఏవైతే ఉన్నాయో, సనాతనమైన సత్యం ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి, దాన్ని మీరు దర్శించడానికి ప్రయత్నం చేయండి అని ఒక సలహా ఇస్తున్నారు. అలాగే ఈ సూత్రాలన్నింటినీ కూడా మనం చాలా థరోగా, చాలా థాట్ఫుల్గా చదవాలి. ఊరికే పై పైన చదివితే ఏం కుదరదు, మామూలు ఇంగ్లీష్ వచ్చనుకోండి, ఆ ఇంగ్లీష్ వచ్చిన దాన్ని ఇక్కడ అప్లై చేస్తే ఏం సున్నా ఏం ఉండదు. అలా కాకుండా థాట్ఫుల్గా చదవాలి, థరోగా చదవాలి. చదివిన తర్వాత ఏం చేయాలి, అక్కడ ఉంది అసలైన పాయింట్, అదేంటంటే మన మనస్సుని దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసుకోవాలి. మన మనస్సును దానికి తగ్గట్టు ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఏంటి, ఎవడన్నా తిట్టాడు ఇప్పుడు మనకు తిడితే ఏం గుర్తురావాలి, మానము అవమానము ఒకటే అన్నారు కాబట్టి దాన్ని పట్టించుకోకూడదు అనే మానసిక స్థితి రావాలి. దీనికి ఏదన్నా హెల్ప్ చేస్తుందా అంటే ఖచ్చితంగా భగవద్గీత మనకు హెల్ప్ చేస్తుంది. తుల్యనిందా స్తుతిర్భౌని సంతుష్టో ఏనగేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మి ప్రియోనర. అన్నిట్లో విష్ణు ఉన్నాడు, విష్ణువే ఇంతగా విశ్వంగా ఉన్నాడు అని మనం నిజంగా ఆ వాక్యాన్ని ఆ మంత్రాన్ని నమ్మితే గనక ఈ మొత్తం ఉన్నది పురుష ఏ వేదం సర్వం యద్భూతం ఇచ్చభవ్యం అని పురుష సూక్తంలో ఉన్నది, వేదంలో ఉన్నది, అది నిజం అని మనం గనక పూర్తిగా నమ్ముతూ ఉంటే చేయాల్సిందేంటి, ఈ విశ్వం మీద భక్తిని పెంచుకోవాలి. భక్తి అంటే ప్రేమ అని ఇంకో భాషలో, దాన్ని సేవ అని కూడా అంటారు. అంటే భక్తి ఉందంటే అర్థం ప్రేమ ఉందని, ప్రేమ ఉందంటే అర్థం సేవ ఉందని. ఈ సేవ చేయాల్సిన ఎవరికి అంటే విశ్వం రూపంలో ఉన్న భగవంతుడికి. విశ్వ రూపంలో ఉన్న భగవంతుడికి సేవ చేయాలంటే ఒకడు వచ్చి మనల్ని తిట్టాడు, ఇప్పుడు వాడికి సేవ చేయాలా? ఆశ్చర్యం చెప్తారు, మిమ్మల్ని ఎవరు తిడుతున్నారో వాడి పటానికి పూజ చేయండి అన్నారు, గుర్తు తెచ్చుకోండి. మన ఎవరు తిడుతున్నారో వాడికి కూడా మంచి జరగాలి అని కోరుకోండి అన్నారు. అది ప్రేమ అంటే మన ప్రేమించే వాళ్ళని మన ఇష్టపడే వాళ్ళని ప్రేమించడం కాదు, మన తిట్టేవాళ్ళని మనం ద్వేషించే వాళ్ళని మన మీద కసిగా ఉండేవాళ్ళని కూడా మనం ఆదరంగా చూడాలి, మన మనలో ఒకళ్ళుగా చూడాలి. అది మనస్సును వ్యవస్థీకరించుకోవటంలో మనం అవి ఏ మానసిక స్థితి గురించి చెప్పారో అవన్నీ రావడానికి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో మన నిత్య జీవితంలో జరిగే వాటిలో దీన్ని ఈ నేర్చుకున్న జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవటం అనేది చేయకపోతే ఇవన్నీ ఊరికే కాకమ్మ కబుర్లాగా వినడానికి పనికి వస్తాయి, అందుకంటే ఎక్కువ పనికి రావు. అలాగ టెస్ట్ చేసుకోవడానికి మాస్టర్ డైరీ ఇచ్చారు. కేజీ ఆల్రెడీ మీకు అందరికీ దాన్ని డైరీని పెట్టింది, ఒకసారి ఆ డైరీని బాగా చదవండి. ఆ డైరీలో ఏమేమి పాయింట్లు ఇచ్చారు, బాక్సులు ఉంటాయి దాంట్లో, ఆ బాక్సుల్లో టిక్ పెట్టమన్నారు. ఆ బాక్సులు ఎన్ని ఉన్నాయి అసలు, ఆ బాక్సుల్లో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ దేనికోసం ఇచ్చారు, ఇవన్నీ కాస్త థరోగా థాట్ఫుల్గా చదవండి. చదివిన తర్వాత మనం ఖచ్చితంగా రోజు ధ్యానం చేయాలి. ఈ రోజు ధ్యానం చేయటం ఎందుకు అంటే ఆత్మతోటి అనుసంధానం ఏర్పరచుకోవడానికి. ఎవరు ఆత్మతో అనుసంధానం ఏర్పరచుకోవాలి, ఈ బ్రెయిన్ సెల్స్. ఈ బాడీ ఆత్మతోటి అనుసంధానం అయ్యి లేదు, ఆత్మ చూస్తూ ఉంటుంది అలాగా. ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకుందో అప్పుడు ఖచ్చితంగా వాడు దివ్య ప్రణాళికలో పనిచేయడం తప్ప ఇంకో పని చేయడానికి వాడికి ఉత్సాహం ఉండదు, రుచి ఉండదు. మామూలు జీవితం అంటే పెద్దగా రుచి ఉండదు. అందుకని మాస్టర్ ఇచ్చిన సమర్థ సద్గురు స్వరస ధ్యానం రోజు చేయాలి. ఇంకా ఇవన్నీ చేస్తున్నాం, మన ఎవరన్నా గమనిస్తారంటే ఖచ్చితంగా గమనిస్తారు. ఎవరు ఈ భూమి మీద, అలాగే శుక్రుడి మీద, అలాగే ఇంకా సిరీస్ మీద ఉన్న పరమ గురు పరంపర ఏదైతే ఉందో ఆ పరమ గురు పరంపర చాలా ఆతృతతోటి, చాలా శ్రద్ధతోటి, చాలా ఉత్సాహంతో మనకేసి ఆశతోటి చూస్తూ ఉంటారు. ఎవరన్నా పనికొచ్చేవాళ్ళు ఉన్నారా, వీళ్ళని ఎలా తీసుకుందాం, వీళ్ళని ఎలా గమనిస్తారంటే ఇదివరకు చెప్పుకున్నాం, చీకటి పూట మిణుగురు పురుగులు ఇలాగ ఎగురుతూ వెళ్తూ ఉంటే ఇలాగ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అలాగే పరమ గురువులందరూ మనుషుల్ని ఎలాగ జడ్జి చేస్తారంటే వాళ్ళలోంచి ఒక వెలుగు వస్తూ ఉంటుంది మనుషుల్లోంచి. ఆ వెలుగుని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, లైట్ ఇన్ ది హెడ్, తలలో వెలుగు, మూర్ధ జ్యోతి అంటాం. ఆ మూర్ధ జ్యోతి కావాలి, వస్తే అప్పుడు గురువుల యొక్క దృష్టి మనం ఆకర్షిస్తాం అన్నమాట. ఆ రకంగా మనల్ని వాళ్ళు మన దగ్గరికే వచ్చి మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఇదంతా చెయ్యాలంటే ఖచ్చితంగా రోజు సమర్థ సద్గురు స్వరసి ధ్యానం చెయ్యాలి. గురువులు మనలో ఏం చూస్తారు, వీడికి డబ్బుందా, లేదా పలుకుబడి ఉందా, లేదా పెద్ద పొలిటీషియనా, ఇలాంటివి చూడరు. అందంగా ఉన్నాడా, బాగా మంచిగా మాట్లాడతాడా, లేదా మంచి సంగీతం వచ్చా, ఇవేమి చూడరు. ఏం చూస్తారంటే మన ఇంటెన్షన్ ఏంటి, మనం ఎందుకు వచ్చాం, అసలు ఈ వైట్ మ్యాజిక్ ఎందుకు వింటున్నాం, లేదా మనం ఇసోటరికి అస్ట్రాలజీ చెప్పుకుంటున్నాం అది ఎందుకు చెప్పాడు, అలాగే చెప్తున్న వాళ్ళు ఎందుకు వింటున్నారు, ఇలాగన్నీ కూడా మనం మన ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి సులభంగా తెలిసిపోతుంది చూడంగా. ఈ గ్రూప్ లో మనం ఒక మంచి పొజిషన్ సంపాదించవచ్చా, అందుకోసం చేయరేమా మెల్లిగా, ఇవాళ కాకపోతే రేపైనా ఈయన తప్పుకుంటాడు కదా ఆ తర్వాత ఇదంతా మందే అన్న అలాంటి ఆలోచనతో వచ్చాడు, ఇవన్నీ తెలిసిపోతాయి. నెక్స్ట్ ఎఫర్ట్, ఎంత ఎఫర్ట్, ఊరికే తెలుసుకుని ఇంటెన్షన్ అంతా బాగుంది కానీ నో ఎఫర్ట్ కుదరదు, కాబట్టి ఇంటెన్షన్ ఉండాలి ఎఫర్ట్ ఉండాలి, ఈ రెండు చూస్తారు. దాన్నే సాయిబాబా గారు సబూరి శ్రద్ధ అన్నారు. ఈ సబూరి శ్రద్ధ రెండు కూడా ప్రేమతో సహనంతో వెయిట్ చేయగలిగిన మానసిక స్థితి ఉండాలి, అలాగే గురువు చెప్పిన మాట మీద పూర్తి విశ్వాసంతో శ్రద్ధతో వాటిని చేయాలి. శ్రద్ధ అని వచ్చిన చోటల్లా కూడా ఆనందమయ కోశం ఉంటుంది. ఆనందమయ కోశం పనిచేస్తూ ఉంటే మనం ఆనందమయ కోశంలో ఉన్నంతకాలం మిగతా కోశాలన్నీ కూడా సమంగా ఉంటాయి. ఆనందమయ కోశం బాగా పనిచేయాలంటే మనం శ్రద్ధతో పనిచేయాలి, విశ్వాసంతో పనిచేయాలి. ఆనందమయ కోశం విడిగా జాగరణ చేయడానికి మాకేమైనా రూల్స్ ఉన్నాయంటే విడిగా ఏం లేవు, ఇదే రూలు. శ్రద్ధగా ఏం చెప్తే అది చూచా తప్పకుండా. మిలిటరీలో ఇది ఉందనుకోండి, పేరేడ్ ఉంది, అప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, అలాగే చేయాలి వాళ్ళు, మార్చడానికి వీలేదు. అలాగే ఇక్కడ గురువు ఇచ్చింది ఇచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నది సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేయాలి. దీనివల్ల ఆత్మ అనుసంధానం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆత్మతో అనుసంధానం అవడం, యాక్చువల్గా ఆత్మతో ఎవరు అనుసంధానం అవ్వాలి, శరీరం అవ్వాలి, అది దానికోసం ధ్యానం చేయాలి. దీనివల్ల ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తూ ఉంటే దాని మీద రుచి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ బాడీలు ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ బాడీ వైటల్ బాడీ మెంటల్ బాడీ, వాటిల్లో ఉండే రకరకాల వైబ్రేషన్స్ మనం ఇదివరకు ఇంట్రెస్ట్ మనం పే చేసాం కానీ ఇప్పుడు పే చేయం. ఇదివరకు మంచి సినిమా వస్తే వెంటనే ఫస్ట్ షో ఫస్ట్ డే వెళ్ళాలి, ఇప్పుడు అలా అనిపించదు. అలాగే ఇదివరకు కొన్ని రకాలైన పుస్తకాలు అంటే ఇష్టం, ఇప్పుడు అవి అనిపించవు, రుచిగా ఉండవు అవి. ఏంటి ఇలాంటివి చదివాము, ఇదివరకు టైం వేస్ట్ చేసాం, ఇలాంటివి కాదు, మనం ఈ డివైన్ ప్లాన్కి సంబంధించిన చదువుకోవాలి అని మనసులో మార్పు వస్తుంది. అలాంటి వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతాం, అలాగే అలాంటివి ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తాం, అలాగే మన కోరికల్లో కూడా ఇదివరకటికి ఇప్పటికీ మార్పు వస్తుంది. అలాగే మన దేహం మీద ఇదివరకు ఉన్న మోహం ఏదైతే ఉందో, అబ్బా నేను ఇంత అందంగా ఉన్నాను, లేదా కురూపిగా ఉన్నాను, అవన్నీ పోతాయి. పోయి దేహం ఉండుకుందంటే మనం పని చేసుకోవడానికి ఉందని జ్ఞానం వస్తుంది. ఆ రకంగా ఈ దేహం మీద, ప్రాణం మీద, అలాగే మనస్సు మీద ఉన్న ఒక వ్యామోహం పోతుంది, ఆకర్షణ తగ్గుతుంది. తగ్గి మానవాళి నుంచి మెల్లిగా దైవత్వం వైపు అడుగులు వేయడం అనేది ప్రారంభమవుతుంది. దీని అందరికీ మూలం ఎక్కడుంది? ఈ ఆత్మతో ఈ శరీరాన్ని అనుసంధానం చేయాలి, ఇది నా ఫస్ట్ గోల్. అది దీనికోసం నేను తప్పనిసరిగా ధ్యానం చేయాలి అనే దృష్టి రావటం, ఈ దృష్టి రావడం, ఈ ధ్యానం చేసుకోవడం వల్ల మనలో మూడు అధో లోకాలకు సంబంధించిన ఆకర్షణలు తగ్గుతాయి. మెంటల్ ప్లేను, వైటల్ ప్లేను, ఫిజికల్ ప్లేన్కి సంబంధించిన ఆకర్షణల నుంచి బయటపడతాం, మెల్లిగా ఆ భ్రాంతులన్నీ పోతాయి. పోయి మనం మానవాళి సమూహంలోంచి మెల్లిగా దైవత్వం వైపు అడుగులు వేయటంలో ఇది మొట్టమొదటిది అనమాట. కాబట్టి ధ్యానము చాలా ఇంపార్టెంట్, ధ్యానము చాలా ముఖ్యమైన విషయం, ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఇది అయిన తర్వాత ప్రతి వాడికి ఒక ప్రకృతి ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటి? వాళ్ళలో మూడు గుణాలు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం అంటే బాయ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనం ఎన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ చెడగొట్టుకోకుండా ఉన్నాం, ఎవరంతటి వాళ్ళు ప్రశ్నించుకోవాలి, డైరీలో వీటికి సంబంధించినవన్నీ ఉంటాయి చూడండి. అలాగే రజోగుణం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇలాంటివన్నీ కూడా. తర్వాత తమోగుణం, ఎప్పుడూ నిద్రపోవడం, లేదా తమోగుణానికి సంబంధించిన తిండి తింటాం, అంటే ఇవాళ వండేసింది అనుకో రేపు తింటాం, లేకపోతే రెండు రోజుల క్రితం వండింది ఇవాళ తింటాం, అది చల్లగా అయిపోయి ఒక రకంగా పుల్లగా అయిపోయి తింటే బాగుంటుంది అనే కొన్ని అభిప్రాయాలు, లేకపోతే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం రోజుల తర్వాత తింటాం, ఇలాంటివి చేయకూడదు. అలాంటివన్నీ తమోగుణ సంబంధమైన తిండు. భగవద్గీతలో ఈ మూడు రకాల ఆహారాల గురించి ఉంటుంది, అది చదవండి ఒకసారి. దాని ప్రకారం సత్వగుణానికి సంబంధించిన ఆహారాలు తినడానికి ప్రయత్నం చేయండి. తర్వాత తనలో ప్రకృతిని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలంటే ఏం చేయాలంటే మాస్టర్ మాస్టర్ జ్వాలాగులు గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ ఒక చార్ట్ ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ ఒకసారి చదవండి. అలాగే మనం చాలాసార్లు చెప్పుకున్నాం భగవద్గీతలో 16వ అధ్యాయం దైవ అసుర సంపద విభాగ యోగం, అది చదవండి. దాంట్లో మనం నేచర్ కి సంబంధించిన ప్లస్ ఎన్నున్నాయి మైనస్ ఎన్నున్నాయి తెలుస్తుంది. దీంట్లో అంతా కూడా ఇది ఆత్మబోధ తత్వబోధ అని చెప్పి గురువు గారు ఇచ్చారు, అది ఒకసారి చూడండి. దీని తర్వాత మనలో ఉన్న శక్తుల్ని అదుపులో ఉంచుకోవాలి. మనలో ఏ శక్తులు ఉన్నాయి మనకు తెలియాలి. ముందు ఏ శక్తులు ఉన్నాయి మనకు, కిందటిసారి క్లాస్ లో చెప్పుకున్నాం గుర్తుందా మీకు, మనకు ప్రాణ అనే ఒక శక్తి ఉంది, అపాన అనే ఒక శక్తి ఉంది, సమాన వ్యాన ఉదాన అనే శక్తులు ఉన్నాయి. అలాగే మనలో కామం క్రోధం లోభం మోహం ఈర్ష్య ద్వేష అసూయ దంభం అహంకారం గర్వం ఇలాంటివన్నీ కూడా శక్తులే. అవన్నింటినీ కూడా మన అదుపులో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి, ఆ శక్తుల్ని మనం అదుపులోకి తీసుకురాగలమా, అంటే మనలోని శక్తుల్ని అదుపులోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా బయట శక్తులు అదుపులో ఉంటాయి. కాబట్టి బయట వాతావరణంలో కోపం అనేది వ్యాపించి ఉందండి అనకూడదు. ఎప్పుడు ఉండదు మనలో కోపం అనేది, లేశమైనా లేకపోతే చుట్టూ ఉన్న అన్ని కూడా అలాగే శాంతంగా ఉంటాయి. మనం ఎంత శాంతంగా ఉంటే వాతావరణం కూడా అంత శాంతంగా ఉంటుంది. తర్వాత ఎవరికైనా సరే వ్యక్తిగతంగా వచ్చే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ విఘ్నాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా మూలం ఎక్కడుంది అని ప్రయత్నం చేయాలి పట్టుకోవడానికి. ఆ మూలం వెతగ్గా మనలోనే ఉంటుంది. ఇబ్బందులు కష్టాలు లేదా విఘ్నాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన మనస్సులో ఉంటాయి, మన ప్రాణంలో. అందుకని ఏం చేయాలంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఒక పని అవ్వటం లేదు. పని అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనలోనే మనం తరచి చూసుకోవాలి, మన ఆలోచనలో ఏమైనా దోషం ఉందా, మనం కోరుకున్న దాంట్లో ఏమైనా దోషం ఉందా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అనుకున్నాను, ఏంటి లాభం? అవ్వను, ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా అవ్వలేదు అని గింజుకుంటే ఏం లాభం? అంటే అక్కడ పొరపాటు జరిగింది గుర్తించాలి. అలాగా అవ్వగలిగినవి మనం చేయగలిగినవి ప్రయత్నం చేస్తున్న అవ్వట్లేదు కాబట్టి అక్కడ కూడా అలాంటి సందర్భంలో కూడా లోపం ఎక్కడుంది గమనించాలి. గమనించడానికి మొదలు పెడుతూ ఉంటే ఏమవుతుందంటే అది మనలోనే ఉందని తెలుస్తుంది. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకోవడం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుందంటే ఆ లోపాన్ని సరి చేసుకోవటం ఎలాగా అని ప్రయత్నం చెయ్యాలి. అది మనకు చేత కాకపోతే తప్పకుండా పెద్దలు సహాయం చేస్తారు. ఆ రకంగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మనలోనే ఆత్మస్వరూపంగా ఉన్న పరమాత్మని ఆశ్రయించాలి, ఈ భగవంతుడిపై ఆధారపడటం అనేది నేర్చుకోవాలి. అప్పుడు మనిషికి కొన్ని జరుగుతుంది. ఏంటి జరుగుతాయంటే తన గురించి తాను విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకండి ఇవన్నీ ఆల్రెడీ నేను చేసిన నాకు తెలుసు కదా అనకూడదు. మనకు తెలుసు కాదు, మనకు తెలియదు. మన గురించి మనం విశ్లేషణ చేసుకో, ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోవాలంటే భయం వేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఏంటి నేను ఇలా ఆలోచించాను, అయ్యో ఎంత ఘోరం చిచి అని మనం తిట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది. రాణి చెప్తా వాడి పని చంపేస్తా అంటుంటారు కొందరు. అది సరదాగా అన్నారా, నిజంగా అన్నారా? తరచి చూసుకోవాలి వాళ్ళలో వాళ్ళు. క్యాజువల్గా కూడా అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. అలాగా ఎవరైతే వాళ్ళని వాళ్ళు విశ్లేషణ చేసుకుంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తనలో జరుగుతున్న ఈ శక్తుల యొక్క పని ఏమిటో తెలుసుకుంటారు. అలా తెలుసుకుంటేనే మనలోకి మనం ప్రవేశిస్తాం. ఇందా చెప్పుకున్నాం చూసారా, జ్ఞాతం ద్రష్టం ప్రవేశం. మొట్టమొదట మనలో శక్తులు ఉన్నాయని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ శక్తులు ఏమేం పనులు చేస్తున్నాయో తెలుసుకోవాలి. రెండోది తెలుసుకోవటం అవుతుంది, మొదట తెలుసుకోవటం అవుతుంది, రెండోది ద్రష్టం చూడటం అవుతుంది. ఓహో ఈ శక్తి పనిచేయటం వల్ల ఇది జరిగింది. మనం కిందసారి చెప్పుకున్నాం పరమ ప్రశాంత స్థితిని మన మన ప్రాణ శరీరాల్లోకి భగవంతుడి నుంచి ఆహ్వానిస్తే మొత్తం హార్మోనీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎంత శాంతి ఏర్పడితే గనక అంత శాంతిగా మొత్తం బాడీ అంతా ఉండడం వల్ల అనారోగ్యం ఎగిరిపోతుంది. అరవిందులు చెప్పారు ఈ మాట చెప్తే అప్పటికింకా మాతా మిర్ర అరవిందుల దగ్గరికి వచ్చి ఎక్కువ కాలం అవ్వలేదు. ఒకరోజు ఆ పాండిచేరి ఎక్కడ ఉంటుంది, అరేబియా బే ఆఫ్ బెంగాల్లో దగ్గర పక్కనే ఉంటుంది కదా, భయంకరమైన తుఫాన్ ఉంటుంది, అన్ని ఎగిరిపోతుంటాయి. ఎప్పుడైతే పరమ ప్రశాంత నిశ్చల నీరవ స్థితి అంటుంటారు ఆయన, సృష్టికి ముందు ఉన్న ప్రశాంత స్థితి అని చెప్తూ ఉంటారు, దాన్ని భూమి మీదకి దింపాలి. దింపితే మొట్టమొదటి ఆ శాంతి వస్తేనే సుఖం ఉంటుంది. అశాంతస్య కుత సుఖం కిందసారి చెప్పుకున్నాము. ఇది పరిగెట్టుకెళ్ళింది, ఈయన ఏవో కొవ్వొత్తు పెట్టుకుని రాసుకుంటూ ఉంటాడు. పాపం గజంతా తడిసిపోయి ఉంటుంది, చిమ్మ చీకటిగా ఉంటుంది, ఎలాగో అనుకుంటూ పైకి రాగానే అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఒక కిటికీకి కట్టిన ఆ కర్టెన్ కదలదు, ఎక్కడ గాలి అనేది లోపలికి రాదు, ఒక చెట్టు ఒక దాని ఏమంటారు వర్షపు చినుకు లోపల పడదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కొవ్వొత్తి చాలా కామ్గా వెలుగుతూ ఉంటుంది ఆయన రాసుకుంటూ ఉంటాడు. బయటేమో పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఎగిరి పడిపోతున్నాయి, ఊడిపడిపోతున్నాయి, భయంకరమైన తుఫాన్. అక్కడ బయట గాలి జంజామారుతూ, లోపల ఏమీ లేదు, పరమ ప్రశాంత స్థితి. క్వైట్ ఆపోజిట్ అనమాట, ఎవరు అసలు రెండు ఒకేసారి ఎలా చూసి ఆవిడ ఆశ్చర్యపోయింది. అప్పుడు కిందకి వెళ్ళిపోయింది, అప్పుడు అర్థమైంది అది ఆవిడకి. ఈ అసలు అరవిందులు లండన్ నుంచి వస్తూనే భారతదేశంలో అడుగు పెట్టంగానే ఆయన మీద ఒక పరమ ప్రశాంతమైన స్థితి నా ఆవరించింది అని చెప్పుకుంటారు ఆయన. అలాంటి పరమ ప్రశాంత స్థితి వచ్చిన తర్వాతే అసలు సాధన మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పట్టుబట్టి ఆ పరమ ప్రశాంత స్థితిని వాళ్ళలోకి మనస్సులోకి ఆహ్వానించాలి ప్రతిరోజు ధ్యానంలో. ఆ రకంగా మనలోకి మనం ప్రవేశించడం మొదలు పెట్టాలి అంటే మన గురించి మనం విశ్లేషణ చేసుకోవాలి. మనలోకి మనం ప్రవేశించిన తర్వాత అప్పుడు మనం లోపల ఒక వెలుగును చూస్తాం. మనలోనే కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంటే ఎక్కడో ఒక చోట వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగు తలలో కనిపిస్తుందా, హృదయంలో కనిపిస్తుందా, లేకపోతే రెండు కనుబొమ్మల మధ్య కనిపిస్తుందా, ఇది అనవసరం. ఆ వెలుగు కనిపించడం మొదలుపెట్టినప్పటి నుంచి తనని వెలుగుగా తెలుసుకుంటాడు మనిషి. అసలు స్వరూపం వెలుగు, ఎవరైనా సరే సూర్య అంశ కాబట్టి సూర్యుడు ఎలాగైతే ఆకాశంలో వెలుగుతున్నాడో ఖచ్చితంగా అలాగా తను కూడా వెలుగులాగా తనని తాను చూసుకుంటాడు. అది ధ్యానం వల్ల ఉపయోగం. ఎప్పుడైతే ఆ వెలుగుతో తాను వెలుగుని తెలుసుకున్నాడో అప్పుడు ఆ వెలుగుతో ఆ వెలుగులాగా ఉంటూ పనిచేయటం మొదలు పెడతారు మనిషి. వెలుగు ఏం చేస్తుంది, సూర్యుడు ఏం చేస్తాడు, ఎప్పుడు సెలవు పెట్టడు, ఎప్పుడు పని చేస్తుంటాడు. కాబట్టి గురువు గారు అంటారు దివ్య ప్రేరణ, దివ్య ప్రేరణలు ఇచ్చే సవిత అంటారు, దివ్య చేతనని ఇచ్చే సవిత అంటారు. సవిత గురించి చెప్తూ మనకు సత్కర్మలన్నింటినీ ప్రేరేపిస్తుంది సవిత. అలాగా సూర్యుడు ఎప్పుడు సత్కర్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, మనని మేలు కలుపుతూ ఉంటాడు. అలాగా ఎవరైతే వాళ్ళని వాళ్ళు విశ్లేషణ చేసుకుని వాళ్లలోకి వాళ్ళు ప్రవేశించి తమని వెలుగుగా తెలుసుకున్నారో, ఆ వెలుగుగా జీవిస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెలుగుని ఇంకో కొంతమందికి పంచుతారు. దీపం ఇంకో కొన్ని దీపాలను వెలిగించగలదు. ఎన్ని దీపాలను వెలిగించినా, ఎన్ని ప్రమిదల్ని వెలిగించినా అది అలాగే ఉంటుంది దీపం, దాంట్లో ఏమి శక్తి తగ్గదు. అలాగే వీడు కూడా ఎంతో మందికి ఈ జ్ఞానదీపాన్ని పంచిపెడుతూ వెలుగు అందరినీ పంచడం అనేదే అతని పని అవుతుంది. కాబట్టి ఇక వేరే పని అంటూ ఉండదు. ఏం పని చేస్తాడు వీడు అంటే ఏం పని చేయడు, అదే పని చేస్తాడు. వెలుగు పంచడమే పని, అసలు పని. భౌతిక జగత్తు మొత్తం కూడా అలాంటి వాడికి సేవ చేయడానికి ఒక పెద్ద ఏమంటాం సర్వీస్ ఫీల్డ్ అనమాట అది. అంతే తప్ప భౌతిక సుఖాలు అనుభవించడానికి ఈ భూమి ఉన్నది అనే ఒక దురభిప్రాయం ఏదైతే ఉందో, తప్పు అభిప్రాయం, అది పోయి ఈ వెలుగు పంచడానికి ఈ లోకమంతా ఉన్నది, ఈ లోకమంతా వెలుగు పంచడమే. ఇప్పుడు మన ఉద్యోగం చేస్తున్నాం, ఫీల్డ్ ఎంతవరకు అంటే ఈ ఏరియా అంతా, ఏరియాకి మేనేజర్ అన్నాం అనుకోండి, ఆ ఏరియాలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ వాడు చూడాలి మేనేజర్ కాబట్టి. ఇప్పుడు సౌత్కి అంతరికీ గాయత్రి పరివారికి ఒక ఆయన పెట్టారు, ఆయన ఏం చేయాలి, సౌత్లో గాయత్రి పరివారి కార్యక్రమాలన్నీ ఆయన ఆర్గనైజ్ చేయాలి, ప్లాన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, ఇవన్నీ చేయడానికి కావాల్సిన మనుషుల్ని అందరినీ తెచ్చుకోవాలి, ఇంత పని ఉంటుంది ఆయనకి. అలాగే వెలుగు అనేది ఎవడైతే వాడిని వాడు తెలుసుకున్నాడు, వాడికి ఏం పని ఉంది అంటే వాడు ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ ఉండమంటే అక్కడ, రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండి పని చేయాలి. ఏం చేయాలి, వెలుగుని అందరికీ పంచాలి. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఎక్కడుంటే అక్కడ ఉండు పని చేయాలి. ఎక్కడ ఉండమన్నారంటే ఓకే నువ్వు వెళ్ళి సౌత్లో ఈ పని చేయి అన్నారు గురువు గారు. కాబట్టి రామకృష్ణ మాస్టర్ ఏం చేశారు, కాశీలోంచి ఇక్కడకు వచ్చేశారు. వచ్చేసి గుంటూరులో ఆయన కార్యక్రమాలన్నీ మొదలుపెట్టారు. ఆయన దగ్గర ఉన్న వెలుగుని ఎంతమందికి ఇచ్చారంటే 100,000 మందికి ఇచ్చారు. దేశ విదేశాల్లో కూడా ఉన్నారు ఆ వెలుగును అందుకుంటున్న వాళ్ళు. ఇదంతా కూడా వెలుగుగా మారటం అనే దానివల్ల. ఇదంతటికీ మూలమేంటి? ధ్యానం అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ధ్యానం చేస్తున్న వాళ్ళ అందరి ప్రేయర్ ఏంటంటే, ఓ ఇంగ్లీష్ లోనే ఇచ్చారు, అదే చదువుతాల, అన్వెయిల్ టు అస్ ద ఫేస్ ఆఫ్ ద ట్రూ స్పిరిచువల్ సన్ హిడెన్ బై ఎ డిస్క్ ఆఫ్ గోల్డెన్ లైట్ దట్ వీ మే నో ద ట్రూత్ అండ్ డూ అవర్ హోల్ డ్యూటీ యాజ్ వై జర్నీ టు దై సేక్రెడ్ ఫీట్. మీ దివ్య చరణాల విందార దగ్గరకు వచ్చే దానికోసం హే ప్రభు, నీ దివ్యమైన దర్శనాన్ని మాకు ప్రసాదించు. నీ మీద ఒక పసుపు పచ్చడి అంటే గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉన్న ఒక మూత మూసేసి ఉంది, నిన్ను ఆ మూతని తప్పించు, తప్పించి నీ ఆత్మదర్శనాన్ని మాకు ప్రసాదించు. దానివల్ల మేము సత్యం అంటే ఏంటో తెలుసుకుంటాం, సత్యం అంటే ఏంటో తెలుసుకుని మా ధర్మాన్ని మేము హోల్ హార్టెడ్గా పాటిస్తాం, పాటించి మేమందరం కూడా నీ దివ్య చరణార విందాల దగ్గరికి రిటర్న్ జర్నీ వచ్చేదానికి మాకు ఈ సత్యదర్శనాన్ని అనుగ్రహించు, అందరికీ మేము సేవ చేసుకునేవాళ్ళుగా మమ్మల్ని అనుగ్రహించు అనే ఈ ప్రార్థన చాలా ముఖ్యమైంది. ఇవన్నీ రావాలంటే మనకు కండిషన్, మాస్టర్ ఇచ్చిన డైరీ ఫాలో అవ్వాలి, సమర్థ సద్గురు స్వరస ధ్యానం చేసుకోవాలి, మిగతా ఏమేమి సాధనలు దాంట్లో ఇచ్చారు అవి చూచా తప్పకుండా ఆచరించాలి. ఎవరికి వాళ్లే మార్కులు వేసుకోవాలి, ఎంత బాగా చేసుకున్నాం ఆ దాంట్లోని సాటిస్ఫాక్షన్ మీకే తెలియాలి. ఇవన్నీ చక్కగా దృష్టిలో పెట్టుకుంటూ మాస్టర్ కోరుకున్నట్టుగా, పరమ పూజ్య గురుదేవులు కోరుకున్నట్టుగా మనందరం కూడా ఎదగాలి. మనందరం కూడా ఆత్మలుగా అంటే యాజ్ ఎ సోల్ వీ హ్యావ్ టు లివ్. అది ఇంగ్లీష్లో క్లియర్గా చెప్పుకోవాలండి. ఇప్పుడు మనం మామూలు భౌతిక శరీరాలు, మన కోరికలు, మన ఆలోచనలకు సంబంధించి జీవిస్తున్నాం, దాన్ని దాటి పైకి వెళ్ళి భగవత్ ప్రణాళిక అనేది అసలైనది, దానికోసమే జీవిస్తున్నాం అనే దృఢమైన ఒక బేస్ ఉంచుకుని దాంట్లో ఉంటూ పనిచేయాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహిం మహీషాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.